ఓం శాంతి. మురళీ డేట్ 11/6/2017. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్ 8/4/82. మురళీ టైటిల్ లౌకిక అలౌకిక సంబంధాల త్యాగం. ఈరోజు బాప్దాదా తన మహాదాని వరదాని విశేష ఆత్మల్ని చూస్తున్నారు. మహాదాని వరదానిగా అయ్యేందుకు ఆధారం మహాత్యాగి. మహాత్యాగిగా అవ్వకుండా మహాదాని వరదానిగా అవ్వలేరు. మహాదానులు అనగా లభించిన ఖజానాలను స్వార్థం లేకుండా సర్వ ఆత్మలకు ఇచ్చే నిస్వార్థులు. స్వార్థం నుండి దూరంగా ఉండే ఆత్మనే మహాదానిగా అవ్వగలదు. వరదాని సదా స్వయంలో గుణాలను శక్తులను జ్ఞాన ఖజానాలను నింపుకునే సంపన్నమైన ఆత్మకు ఎల్లప్పుడూ సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ మరియు శుభ భావన మరియు సర్వుల కళ్యాణం ఉండాలి. ఇటువంటి శ్రేష్ఠ కోరికను ఉంచుకుంటూ సదా ఆత్మిక దయార్థ హృదయము విశాల హృదయం కలిగిన ఆత్మ వరదానిగా అవ్వగలదు. ఇందుకోసం మహాత్యాగిగా అవ్వటం అవసరం. త్యాగం యొక్క నిర్వచనమును కూడా వినిపించాము. మొదటి త్యాగం మీ దేహ స్మృతి యొక్క త్యాగం. రెండవది దేహ సంబంధాల త్యాగం. దేహ సంబంధంలో మొదటి విషయంగా కర్మేంద్రియాల సంబంధాన్ని వినిపించాము. ఎందుకంటే రోజు మొత్తంలో 24 గంటల సంబంధం ఈ కర్మేంద్రియాలతోటే ఉంటుంది. ఇంద్రియాలను జయించిన ఆత్మగా అవ్వటం, అధికారి ఆత్మగా అవ్వటం, ఇది రెండవ అడుగు. దీని స్పష్టీకరణను కూడా విన్నారు. ఇప్పుడు మూడో విషయం ఏమిటంటే దేహంతో పాటు వ్యక్తుల సంబంధం. ఇందులో లౌకిక మరియు అలౌకిక సంబంధాలొస్తాయి. ఈ రెండు సంబంధాలలోనూ మహాత్యాగీలు అనగా నష్టోమోహలు. నష్టోమోహుల లక్షణం రెండు సంబంధాలలోనూ ఎవరిపైన ఆకర్షణ ఉండదు, ఎవరికీ వశమై ఉండరు. ఒకవేళ ఎవరి పట్లనైనా ద్వేషమున్నట్లయితే ఆ ఆత్మలోని అవగుణము లేక మీ మనస్సుకు ఇష్టం లేని కర్మ పదే పదే మీ బుద్ధిని విచలితం చేస్తుంది. అనుకోకపోయినా కూడా సంకల్పాలలో మాటలలో స్వప్నంలో కూడా వారిని గురించిన చెడు చింతన స్వతహాగా జరుగుతుంది. బాబాను గుర్తు చేస్తారు కానీ ఎదురుగా ఆత్మే వస్తుంది. హృదయం పరవశమై ఉన్నప్పుడు ఆకర్షణ ఉన్న ఆత్మ అనుకోకపోయినా కూడా తన వైపు ఆకర్షితం చేసే తాను గుణాలు మరియు స్నేహ రూపంలో బుద్ధిని ఆకర్షితం చేస్తుంది. మరియు ద్వేషమున్న ఆత్మ స్వార్థం పూర్తి కానందువల్ల స్వార్థము బుద్ధిని విచలితం చేస్తుంది. ఎప్పటి వరకైతే స్వార్థం పూర్తిగా పోదో అప్పటి వరకు ఆ ఆత్మ పట్ల విరోధమైన సంకల్పాలు పోవు, లెక్క కర్మల లెక్క సమాప్తమవ్వదు. ద్వేషమునకు బీజం స్వార్థం యొక్క రాయల్ స్వరూపం కావాలి. వీరు ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు, ఇది జరగాలి కనుక కావాలి అన్న కోరిక ఆత్మ పట్ల వ్యర్థ సంబంధాన్ని జోడిస్తుంది. అయిష్టం కలిగిన ఆత్మల పట్ల సదా వ్యర్థ చింతన ఉన్న కారణంగా పరదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ వ్యర్థ సంబంధం కూడా నష్టోమోహులుగా అవ్వనివ్వదు. ప్రేమలో మోహం ఉండదు, కాని ఏదో చాలా కష్టంతో అలా అంటారు. ఇంకా ఏమంటారు? నేనైతే విసిగిపోయాను. మరి ఎవరైతే విసిగిస్తారో వారిపైన బుద్ధి అయితే పోతుంది కదా. సమయం కూడా పోతుంది, బుద్ధి కూడా వెళుతుంది, మరియు శక్తులు కూడా పోతాయి. కనుక ఒక్కటి ఇటువంటి సంబంధం, రెండవది వినాశీ స్నేహము మరియు ప్రాప్తి ఆధారంతో మరియు అల్పకాలికం కొరకు ఆధారమైన కారణంగా ఆకర్షణ మరియు పరవశం, ఇవి కూడా లౌకిక అలౌకిక సంబంధాలలో బుద్ధిని తమ వైపుకు లాగేస్తాయి. లౌకికంలో దేహ సంబంధికుల ద్వారా స్నేహం లభిస్తుంది, ఆధారం లభిస్తుంది, ప్రాప్తి ఉంటుంది, కనుక ఆ వైపుకు విశేష మోహం వెళుతుంది కదా. ఆ మోహాన్ని పోగొట్టుకునేందుకు పురుషార్థం చేస్తారు. ఏ వైపుకు బుద్ధి పోకూడదు అన్న లక్ష్యాన్ని ఉంచుకుంటారు. లౌకికాన్ని వదిలిన తర్వాత అలౌకిక సంబంధంలో కూడా ఈ విషయాలన్నీ బుద్ధిని ఆకర్షితం చేస్తాయి, అనగా బుద్ధి యొక్క వశమును సహజంగానే తన వైపుకు చేసుకుంటుంది. ఇది కూడా దేహదారుల సంబంధమే. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, మనస్సులో ఏదైనా చిక్కు ప్రశ్నలకు సంబంధించిన విషయాలు ఉన్నా, అనుకోకుండా అల్పకాలికంగా ఆధారం ఇచ్చే లేక అల్పకాలిక ప్రాప్తి చేయించే ఆకర్షణ ఉన్న ఆత్మనే గుర్తుకొస్తుంది. బాబా గుర్తుకురారు. ఇంకా ఇటువంటి ఆకర్షణను కలిగించే ఆత్మలు తమను తాము రక్షించుకునేందుకు లేక తాను కరెక్ట్ అన్నది నిరూపించుకునేందుకు ఏమి ఆలోచిస్తారు మరియు ఏం మాట్లాడతారంటే, బాబా అయితే నిరాకారులు మరియు ఆకారులు కదా, సాకారంలో అయితే కొన్ని తప్పకుండా కావలసి వస్తుంది అని అంటారు. కాని వారు దీనిని మర్చిపోతారు. ఒక్కవేళ ఒక్క బాబాతో సర్వ సంబంధాల అనుభవము మరియు సదా ఆధారాన్నిచ్చే తాతపై స్థిరమైన విశ్వాసం ఉన్నట్లయితే, నిశ్చయం ఉన్నట్లయితే, బాబ్ దాదా నిరాకారంగా ఆకారంగా ఉన్నా కూడా స్నేహ బంధనంలో బంధింపబడి ఉన్నారు. సాకార రూపపు అనుభవాన్ని కలిగిస్తారు. అనుభవం కాకపోవటానికి కారణం సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి అని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు. కాని జీవితంలో సర్వ సంబంధాలను తీసుకురాలేదు. కనుక సాక్షాత్తు సర్వ సంబంధాల అనుభూతిని చేసుకోలేకపోతారు. భక్తి మార్గంలో భక్తుల మాలలలో శిరోమణి అయిన మీరాకు కూడా సాక్షాత్కారం అవ్వలేదు, కాని సాక్షాత్తు అనుభవం కలిగింది. మరి జ్ఞాన సాగరని డైరెక్ట్ జ్ఞాన స్వరూపపు పిల్లలకు సాకార రూపంలో సర్వప్రాప్తుల ఆధారమూర్తి, సదా ఆధారాన్నిచ్చే దాత అయిన బాబా అనుభవం కాకుండా ఉండగలదా? మరలా సర్వశక్తివంతుణ్ణి వదిలి యథాశక్తి ఆత్మలను ఎందుకు ఆధారం చేసుకుంటారు? గుహ్య కర్మల లెక్కను కూడా బుద్ధిలో ఉంచుకోండి. కర్మల లెక్క ఎంతటి గుహ్యమైనది, దీనిని తెలుసుకోండి. ఏ ఆత్మ ద్వారా అయినా అల్పకాలికమైన ఆధారాన్ని తీసుకున్నట్లయితే, ప్రాప్తికి ఆధారంగా చేసుకున్నట్లయితే, ఆ ఆత్మ వైపు బుద్ధి లొంగిపోయినందువల్ల కర్మాతీతులుగా అయ్యేందుకు బదులుగా కర్మ బంధనం బంధింపబడుతుంది. ఒకరు ఇచ్చారు, మరొకరు తీసుకున్నారు. ఆత్మకు ఆత్మతో ఇచ్చి పుచ్చుకోవటం అవుతుంది. మరి ఇచ్చిపుచ్చుకునే లెక్క తయారయ్యిందా లేక సమాప్తమయ్యిందా? ఆ సమయంలో ఎలా అనుభవం చేస్తారంటే, మేము ముందుకు వెళుతున్నాము అని అనుకుంటారు. కాని అలా ముందుకు వెళ్లటం అనేది ముందుకు వెళ్లటం కాదు. కాని కర్మ బంధనాల లెక్క పత్రం ఖాతాను జమా చేసుకున్నట్లు రిజల్ట్ ఏమవుతుంది? కర్మ బంధన ఆత్మ బాబాతో సంబంధం యొక్క అనుభవం చేసుకోలేకపోతుంది. కర్మ బంధనమే భారం. కర్మ బంధనమనే భారం కలిగిన ఆత్మ స్మృతి యాత్రలో సంపూర్ణ స్థితి యొక్క అనుభవం చెయ్యలేదు. వారు స్మృతి సబ్జెక్టులో ఎల్లప్పుడూ బలహీనంగానే ఉంటారు. జ్ఞానాన్ని వినటము మరియు వినిపించటంలో చాలా తెలివైన వారిగా కూడా ఉంటారు, వివేకవంతులుగా కూడా ఉంటారు. కాని సారస్వరూపులుగా అవ్వరు. సేవాయోగ్యులుగా ఉంటారు, కాని విఘ్న వినాశకులుగా ఉండరు. సేవను వృద్ధి చేస్తారు, కాని విధిపూర్వకంగా వృద్ధి ఉండదు. కనుక ఇటువంటి ఆత్మలు కర్మ బంధనాల భారం కారణంగా స్పీకర్లుగా అవ్వగలరు, కాని స్పీడుగా వెళ్లలేరు. అనగా ఎగిరే కళలోని స్పీడును అనుభవం చెయ్యలేకపోతారు. కనుక ఈ రెండు రకాలైన దేహ సంబంధాలు మహాత్యాగీలుగా అవ్వనివ్వవు. కనుక కేవలం మొదటిగా ఏ ఆత్మతోనైనా, ద్వేష సంబంధంతోనైనా, ప్రాప్తి ఆధారం యొక్క సంబంధంతోనైనా ఆకర్షణైతే లేదు కదా అని ఈ దేహ సంబంధాలను చెక్ చేసుకోండి. పదే పదే బుద్ధి అటువైపుకు వెళ్లటము లెక్క లొంగటం కలిగి ఉండటం భారమున్నది అని అది నిరూపిస్తుంది. బరువు కలిగిన వస్తువు కిందకు వాలిపోయి ఉంటుంది. కనుక ఇది కూడా కర్మల భారంగా తయారవుతుంది. కనుక బుద్ధి యొక్క లొంగుబాటు వద్దనుకున్నా కూడా అక్కడే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడైతే దేహ సంబంధానికి చెందిన విషయం వినిపించాం. కనుక దేహ సంబంధాలను త్యాగం చేశానా? లౌకికాన్ని త్యాగం చేసి అలౌకికంతో జోడించానా అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కర్మాతీతులుగా అయ్యే ఆత్మల్లారా, ఈ కర్మ బంధనాలను కూడా త్యాగం చెయ్యండి. బ్రాహ్మణుల కోసం ఈ సంబంధాల త్యాగమే త్యాగం అవుతుంది. మరి త్యాగం యొక్క నిర్వచనం ఏంటో అర్థమైందా? ఇప్పుడు ఇంకా వినిపిస్తాము. త్యాగానికి చెందిన సప్తాహ కోర్సు నడుస్తుంది. నేటి ఈ పాఠం పక్కా అయ్యిందా? బ్రాహ్మణుల విశేషతయే మహాత్యాగి. త్యాగం లేకుండా భాగ్యం పొందలేరు. బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారులుగా అయిపోయాము కనుక త్యాగం జరిగినట్లే అని అయితే భావించటం లేదు కదా. బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారుల కోసం త్యాగం నిర్వచనం గుహ్యమైనదిగా ఉంటుంది. అర్థమైందా? అచ్చా. సదా నిస్వార్థులు, సర్వుల కళ్యాణకారులు, సర్వ ప్రాప్తులను సేవలో పెట్టి జమా చేసుకునేవారు, దాతా పిల్లలు, సదా ఇచ్చేవారు, తీసుకునే అల్పకాలికమైన ప్రాప్తి నుండి నిష్కాములు, సదా సర్వుల పట్ల శుభభావన, కళ్యాణపు కోరికను ఉంచుకునే మహాదానీలు, వరదానీలు అయిన ఇటువంటి శ్రేష్ట ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్లతో బాప్దాదా కలయిక. సేవాధారి ఆత్మలకు ఎల్లప్పుడూ బాబా సమానంగా అవ్వాలి అన్న ఇదే లక్ష్యం ఉంటుందా? బాబా సమానంగా సీటుపై సెట్ అవ్వండి. బాబా ఏ విధంగా శిక్షకులుగా అయ్యి శిక్షణను ఇచ్చేందుకు నిమిత్తులుగా అవుతారో, అలా సేవాధారి ఆత్మలు బాబా సమానంగా కర్తవ్యంలో స్థితులవ్వాలి. కనుక బాబా గుణాలు ఏవో అవే నిమిత్తంగా అయిన సేవాదారుల గుణాలుగా అవ్వాలి. కనుక మొదట ఏ మాటలు మాట్లాడుతున్నానో అవి బాబా సమానంగా ఉన్నాయా? ఏ సంకల్పాలను చేస్తానో అవి బాబా సమానంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఒకవేళ అలా లేనట్లయితే వాటిని చెక్ చేసుకుని పరివర్తన చేసుకోండి. కర్మల వరకు వెళ్ళకండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురావటం వలన ఏమవుతుంది? బాబా ఏ విధంగా సదా సేవాదారిగా ఉంటూ సర్వులకు ప్రియమైన వారిగా మరియు సర్వుల నుండి అతిథులుగా ఉన్నారో, అలా సేవ చేస్తూ సర్వులకు ఆత్మిక ప్రియమైన వారిగా కూడా ఉంటారు మరియు తోడు తోడుగా సర్వుల నుండి అతిథులుగా కూడా ఉంటారు. బాబా యొక్క ముఖ్యమైన విశేషతనే ఎంతటి ప్రియమైన వారో అంతటి అతీతమైన వారు. ఇలా బాబా సమానంగా సేవలో ప్రియమైన వారు మరియు బుద్ధి యోగం ద్వారా సదా ఒక్క బాబాకు ప్రియమైన వారు మరియు సర్వులతో అతీతం, ఇటువంటి వారినే బాబా సమానమైన సేవాదారులు అని అంటారు. కనుక శిక్షకులుగా అవ్వటం అనగా బాబా యొక్క విశేషమైన ఈ విశేషతను ఫాలో చెయ్యటం. సేవలో అయితే అందరూ చాలా మంచిగా శ్రమ పడుతున్నారు, కానీ ఎక్కడ అతీతంగా అవ్వాలి మరియు ఎక్కడ ప్రియమైన వారిగా అవ్వాలి అన్న దీనిపై విశేషమైన అటెన్షన్ ఉండాలి. ఒకవేళ సేవను ప్రేమతో చెయ్యకపోతే అది కూడా మంచిది కాదు. మరియు ప్రేమలో ఇరుక్కుపోయి సేవ చేస్తే అది కూడా మంచిది కాదు. కనుక ప్రేమతో సేవ చెయ్యాలి, అతీత స్థితిలో స్థితి అయి చెయ్యాలి. అప్పుడే సేవలో సఫలత ఉంటుంది. ఒకవేళ శ్రమ పడిన లెక్కలో సఫలత తక్కువగా లభించినట్లయితే ప్రియమైన వారిగా మరియు అతీతమైన వారిగా అయ్యే బ్యాలెన్స్లో తప్పనిసరిగా లోపమున్నట్లు. కనుక సేవాదారి అనగా బాబాకు ప్రియమైన వారు మరియు అతీతమైన వారు. ఇదే అన్నింటికంటే మంచి స్థితి. దీనినే కమల పుష్ప సమానమైన జీవితము అని అంటారు. కనుకనే శక్తులకు కమల ఆసనమును కూడా చూపించారు. కమల పుష్పంపై ఆసీనులైనట్లుగా చూపిస్తారు. ఎందుకంటే కమలం సమానంగా ప్రియమైన వారు మరియు అతీతమైన వారు. మరి సేవాదారులందరూ కమల ఆసనంపై విరాజమానులయ్యారు కదా. ఆసనం అనగా స్థితి. స్థితికే ఆసనం యొక్క రూపాన్నిచ్చారు. లేకపోతే కమల పుష్పం పైనైతే ఎవరూ కూర్చోరు కదా. కనుక ఎల్లప్పుడూ కమల ఆసనంపై కూర్చోండి. కమలం ఎప్పుడూ బురదలోకైతే వెళ్ళటం లేదు కదా, దీనిపై సదా ధ్యాస ఉండాలి. కుమారులతో బాప్దాదా కలయిక. కుమార్ జీవితంలో బాబావారిగా అవ్వటం ఎంతటి భాగ్యానికి గుర్తు. మేము అనేక బంధనాలలోకి వెళ్లటం నుండి రక్షింపబడ్డాము అని అనుభవం చేస్తున్నారా? కుమార్ జీవితం అనగా అనేక బంధనాల నుండి ముక్త జీవితం. ఏ విధమైన బంధనము లేదు. దేహ బాణమునకు చెందిన బంధనం కూడా ఉండకూడదు. ఈ దేహ బంధనం నుండే అన్ని బంధనాలు వచ్చేస్తాయి. కనుక స్వయాన్ని ఎల్లప్పుడూ ఆత్మ భాయి భాయి ఇలా భావించి నడుస్తూ ఉండండి. ఈ స్మృతి ద్వారా కుమార్ జీవితం సదా నిర్విఘ్నమై ముందుకు వెళ్ళగలదు. సంకల్పాలు మరియు స్వప్నంలో కూడా ఎటువంటి బలహీనత ఉండకూడదు. వీరినే విఘ్న వినాశకులు అని అంటారు. మేము ఆత్మలము అన్న ఈ స్మృతి నడుస్తూ తిరుగుతూ నేచురల్ గా ఉండాలి. చూసినా కూడా ఆత్మనే చూడాలి, విన్నా కూడా ఆత్మగా అయి వినాలి. ఈ పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కుమారులు సేవలో అయితే చాలా ముందుకు వెళతారు. కానీ సేవ చేస్తూ ఒకవేళ స్వసేవను మర్చిపోయినట్లయితే మళ్లీ విఘ్నాలు వస్తాయి. కుమారులంటే కష్టపడి శ్రమించే వారిగా అయితే ఉండనే ఉన్నారు, కాని నిర్విఘ్నంగా అవ్వాలి. స్వసేవ మరియు విశ్వసేవ రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. స్వసేవలో నిర్లక్ష్యులుగా అయ్యేంతగా సేవలో బిజీ అవ్వకూడదు. ఎందుకంటే కుమారులు తమను ఎంతగా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటే అంతగా ముందుకు తీసుకువెళ్లగలరు. కుమారుల్లో శారీరక శక్తి కూడా ఉంది, తోడు తోడుగా దృఢ సంకల్పముల శక్తి కూడా ఉంది. కనుక ఏది కావాలనుకుంటే దానిని చెయ్యగలరు. ఈ రెండు శక్తుల ద్వారా ముందుకు వెళ్లగలరు. కానీ బ్యాలెన్స్ కళ ఎక్కే కళలోకి తీసుకువెళుతుంది. స్వసేవ మరియు విశ్వసేవ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్విఘ్న వృద్ధి జరుగుతూ ఉంటుంది. రెండవ గ్రూపు, కుమారులు సదా బాబాతో ఉన్నట్లుగా భావిస్తున్నారా? బాబా మరియు నేను ఎల్లప్పుడూ తోడు తోడుగా ఉన్నాం. ఇలా సదాకాలపు సహచరులుగా అయ్యారా? మామూలుగా కూడా జీవితంలో ఎల్లప్పుడూ ఎవరో ఒకరిని సహచరులుగా చేసుకుంటారు. మరి మీ జీవిత సహచరుడు ఎవరు? ఇటువంటి సత్యమైన సహచరుడు మరెప్పుడూ లభించడు. ఎంతటి ప్రియమైన సహచరులు అయినప్పటికీ దేహదారి సహచరులు సదాకాలపు సహచరులుగా ఉండలేరు. కాని ఆత్మిక సత్యమైన సహచరుడు సదా తోడు నిర్వర్తిస్తారు. మరి కుమారులు ఒంటరి వారా లేక కంబైన్డ్గా ఉన్నారా? మళ్ళీ మరే ఇతరులను సహచరులుగా చేసుకునే సంకల్పమైతే రాదు కదా. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, భోజనాన్ని తయారు చేసుకోవటంలో కష్టమనిపించినా, అప్పుడు సహచరుని తయారు చేసుకోవాలన్న సంకల్పం వస్తుందా రాదా? ఎప్పుడైనా అటువంటి సంకల్పం వచ్చినట్లయితే దానిని వ్యర్థ సంకల్పంగా భావించి సదాకాలం కోసం క్షణంలో సమాప్తం చేసేయాలి. ఎందుకంటే ఈరోజు సహచరునిగా భావించి సహచరులుగా చేసుకుంటారు, కానీ రేపు వారు ఉంటారని నమ్మకం ఏంటి? కనుక వినాశీ సహచరుని తయారు చేసుకున్నందువలన లాభమేముంది? కనుక సదా కంబైన్డ్గా భావించటం ద్వారా ఇతరమైన సంకల్పాలు సమాప్తమైపోతాయి. ఎందుకంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉంటారు. సూర్యుడు ముందు అంధకారం ఏ విధంగా ఉండలేదో, అలా సర్వశక్తివంతుడు ముందు మాయ నిలవలేదు. కనుక అందరూ మాయా జీత్తులుగా అయిపోతారు. అచ్చా, వరదాన తమ క్షమా స్వరూపం ద్వారా శిక్షణను ఇచ్చే మాస్టర్ క్షమా సాగర భవ. ఒకవేళ ఏ ఆత్మ అయినా మీ స్థితిని అలజడలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే అకళ్యాణ వృత్తిని కలిగి ఉంటే ఆ ఆత్మని కూడా మీరు మీ కళ్యాణ వృత్తితో పరివర్తన చెయ్యండి, లేక క్షమించండి. పరివర్తన చెయ్యలేకపోతే మాస్టర్ క్షమా సాగర్లుగా అయ్యి క్షమించండి. మీ క్షమ ఆ ఆత్మకు శిక్షణ అవుతుంది. ఈ రోజుల్లో శిక్షణ ద్వారా కొందరు అర్థం చేసుకుంటున్నారు, కొందరు అర్థం చేసుకోవటం లేదు. కానీ క్షమించటము అనగా శుభ భావనలతో కూడిన దీవెనలను ఇవ్వటం, సహయోగాన్నివ్వటము అని అర్థం. స్లోగన్: ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: పిల్లలైన మీరు ఇప్పుడు బ్రహ్మ భోజనాన్ని తింటున్నారు. దీని ముందు 36 రకాలతో ఉన్న భోజనం కూడా లెక్కలేనట్లు. ఎందుకంటే డైరెక్ట్ బాబ్ దాదాకు భోగును నివేదించి ఆ భోజనాన్ని పరమాత్మ ప్రసాదంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా భక్త ఆత్మలు ప్రసాదానికి ఎంత విలువనిస్తారు? మీరు సాధారణ భోజనాన్ని తినరు, ప్రభు ప్రసాదాన్ని తింటున్నారు. ఇందులోని ఒక్కొక్క మెతుకు కూడా పద్మాల కంటే కూడా శ్రేష్టమైనది. ఇటువంటి సర్వశ్రేష్ట ఆత్మలు మీరు. ఈ సంతోషంలో సదా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఓం శాంతి.